సో ఈరోజు చదువుతున్నది అధ్యాయం 1 శ్లోకం 30. కేశీయను రాక్షసుని సంహరించిన ఓ కృష్ణ, నేనింకా ఇచ్చట నిలబడలేకపోవచున్నాను. నన్ను నేను మరచిపోవచున్నాను. నా మనస్సు చెలించుచున్నది. అపశకునములు మాత్రమే నేను చూచుచున్నాను. భాష్యము చెప్పింది ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదు వారు. ఈ కారణమున అర్జునుడు యుద్ధరంగమున నిలబడలేకపోవచుండెను. మనో దౌర్బల్యంచే కూడా అతడు తన్ను తాను మరచిపోవచుండెను. భౌతిక వస్తువుల ఎందుకల అత్యాసక్తి మానవుని అతి కలతతో కూడిన జీవిత పరిస్థితికి తెచ్చును. భయం ద్వితీయాభినివేశత్ భాగవతము నుండి అతి భయమును మనస్థిమితము లేకుండాటయో నిన్ను ఐహిక బంధములలో ఎక్కువగా చిక్కుకొన్న వారికి కలుగుచుండును. అర్జునుడు యుద్ధరంగమున బాధాకరములైన విరుద్ధ పరిస్థితులనే ఊహించను. శత్రువులపై విజయం లభించినను అతనికి సౌఖ్యముండదు. నిమిత్తాని విపరీతాని అను పదములు సార్థకములైనవి. మానవుడు తన తలంపులలో నిరాశ గోచరించినప్పుడు మాత్రమే నేనిచ్చుట ఎందుకు ఉన్నానని భావించును. ప్రతి వ్యక్తికి తన యందును తన హితమునందును ఆసక్తి ఉండును. పరమాత్మ యందెవరికి ఆసక్తి ఉండదు. కృష్ణుని సంకల్పము చే అర్జునుడు తన నిజమైన శ్రేయస్సునందు మరుపు ప్రదర్శించుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క యథార్థ హితము విష్ణువు యందు లేదా కృష్ణుని యందు ఉండును. బద్ధజీవుడు దీనిని విస్మరించుటచే భౌతిక బాధలను అనుభవించును. యుద్ధమున తన విజయము తన దుఃఖమునకే కారణమగుమునని అర్జునుడు తలంచెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అర్జునుని యొక్క స్థితి ఇక్కడ వివరించబడింది. సో ఇక్కడ అర్జునుడు కృష్ణుని కేశవ అంటే కేశీ రాక్షసుని సంహరించిన వాడా అని ఆయన్ని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి సంబోధానికి కూడా ఒక అర్థం ఉంటుందన్నమాట. మనం అంటే ఈ పూర్వము ఎవరైతే మాట్లాడుతూ ఉండేవాళ్ళో వాళ్ళు సంబోధనలో కూడా ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉంటుంది, దానికి ఒక అర్థం ఉండేది. సో ఇక్కడ కేశవ, కొన్నిసార్లు కేశవ అని అంటూ ఉన్నాడు అర్జున్ని. ఒకసారి అచ్యుత అన్నాడు ఇంతకు ముందు, ఇంకోసారి మధుసూదన అట్లా. అంటే ఈ అన్ని సంబోధనలతో ఆయన చెబుతుంది ఏంటంటే ఒక్కొక్క సంబోధనకు ఒక్కొక్క అర్థం ఉందన్నమాట. ఇక్కడ ఆయన పరిస్థితి చాలా అంటే ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, నువ్వు కేశవ అంటే నువ్వు కేశీ అనే రాక్షసుని సంహరించావు, అదేవిధంగా నా యొక్క ఈ మనోదౌర్బల్యం కూడా మనకి రాక్షసులు లాంటిది. ఎందుకని అది మనకి నిరుత్సాహాన్ని నిస్పృహని బాధని కలగజేస్తూ ఉంటుంది. సో నువ్వు ఏ విధంగా అయితే కేశీని సంహరించావో నాకేమన్నా అట్లాగే ఈ యొక్క నా మనోదౌర్బల్యానికి కూడా ఏమన్నా మార్గాన్ని చూపించగలవా అనే ఉద్దేశంతో ఆయన కేశవ అని సంబోధిస్తూ ఉన్నాడు ఇక్కడ. అంతేకాకుండా ఆయన తన పరిస్థితిని చెబుతూ ఉన్నాడు, తన పరిస్థితి ఎలా ఉంది అని. ఏమని చెబుతూ ఉన్నాడు, నేను ఇంక ఇచ్చట నిలబడలేకపోతున్నాను, నన్ను నేను మరచిపోతున్నాను. సో మనకి ఎప్పుడైతే మనం ఎక్కువగా బాధలో ఉంటామో మనం తొందరగా మరచిపోతూ ఉంటాం. కలియుగంలో అది ఒక లక్షణం అనమాట. కలియుగం లక్షణం ఏంటంటే రాను మనం ఇంకా మరచిపోతూ ఉంటాం మన పరిస్థితి గురించి. మనం చదువుతూ ఉంటాం, చదివిన తర్వాత 5 నిమిషాలకే అంత మర్చిపోతూ ఉంటాం. ఎందువలన, మనం ఆల్రెడీ అనేక బాధల్లో అనేక రకాలైన ఆలోచనలు ఉన్నాం కాబట్టి మనం ఎంత చదివినా కానీ ఏమి లోపలికి వెళ్దన్నమాట. అదే మనం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, భగవంతుడి సందేశాన్ని వినాలని ఉత్సాహంగా ఉంటే రెండు సెంటెన్సెస్ చదివినా కానీ అది చాలా ప్రభావం, అంటే హృదయం మీద చాలా ప్రభావం చేస్తుంది. లేదంటే గంటల తరబడి మనం చదివినా కానీ మనం ఎంతసేపు మనకేమి వస్తుంది, మనం ఏ విధంగా ఆనందంగా ఉండొచ్చు, ఇట్లాంటి భావంతో మనం గనక చదివినట్లయితే మన హృదయం మీద దానికి ప్రభావం ఏమి ఉండదు. అందుకనే మనం మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ మరపుకు కారణం ఏంటి, భౌతిక ఆకర్షణ ఆర్ భౌతిక వ్యామోహము ఆర్ మనో దౌర్బల్యము, వీటి కారణంగా మనం మర్చిపోతూ ఉంటాం. సో కలియుగంలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనో దౌర్బల్యంతో ఉంటారు. అంటే ఎప్పుడు మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటుందన్నమాట, మనస్సు చాలా చంచలంగా చాలా దుఃఖపూరితంగా ఉంటుంది. అది కలియుగం యొక్క నైజం అన్నమాట. దానివల్ల మనం మర్చిపోతూ ఉంటాం. ఇంతకుముందు వాళ్ళు శతావధాని అని సహస్రావధానులని ఉండేవాళ్ళు, అంటే ఏకకాలంలో 100 ప్రశ్నలకి మనం వరుసనే అడిగితే వాళ్ళు 100 ప్రశ్నలు గుర్తుంచుకుని అన్నిటికీ సీక్వెన్స్ లో అదే క్రమంలో సమాధానం చెప్పేవాళ్ళు. ఈరోజు మనం 2 ప్రశ్నలే మనం మర్చిపోతాం, 2 ప్రశ్న ఏంటని మళ్ళీ అడగాల్సి వస్తుంది. సెల్ నెంబర్ 10 నెంబర్లు ఉంటేనే మనం సరిగ్గా గుర్తుపెట్టుకోవట్లేదు, వాటిని రాసుకోవాల్సి వస్తుంది. ఇంతకుముందు నెంబర్ ఎవరు రాసుకునేవాళ్ళు కాదు, ఊరిని గుర్తుపెట్టుకునేవాళ్ళు. అట్లా మనం ఈరోజు అన్ని నెంబర్లను కూడా రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకని మన యొక్క ఈ మెమరీ తగ్గిపోయిందనమాట, మన మరపు ఎక్కువైపోయింది. ఎందువలన ఎక్కువగా మనం మన స్వలాభం గురించే ఆలోచిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇప్పటికి అర్జునుడు తన స్వలాభం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, అర్జున్ అంటే ఆయన ఆలోచించట్లేదు కృష్ణుడు ఏది చెబుతాడో అది నాకు ముఖ్యము, అది ఇంపార్టెంట్, అది చేస్తే చాలు అనే విశ్వాసం లేకపోవటం కారణంగా మనం ఏం చేస్తుంటాం, మన స్వలాభం గురించి ఆలోచించినప్పుడు మనం భగవంతుడి గురించి, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాల్సిన దాని గురించి అన్ని మర్చిపోతూ ఉంటాం. అంతేకాకుండా మామూలుగా మనం ఆటోమేటిక్ గా మన మెమరీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటామో, ఇంద్రియ తృప్తి వలన, అంటే ఇంద్రియ తృప్తి ఇంద్రియాలని మనం రాంగ్ గా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన మెమరీ తగ్గిపోతుంది. అంటే మన శరీరాన్ని సరైన కారణానికి కాకుండా ఒక రాంగ్ కారణం కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి మన శరీరంలో మెమరీ తగ్గిపోతూ ఉంటుంది, తొందరగా రోగాలు వచ్చేస్తూ ఉంటాయి, ఎంతో బాధకు గురవుతూ ఉంటాం. ఎందుకని మన రాంగ్ ప్లేస్ లో, అంటే శరీరాన్ని మన మానవ జీవితం ఇచ్చింది ఒకదానికి, మనం ఉపయోగిస్తుంది ఇంకోదానికి. ఇక్కడ చెప్పారు ఏంటి, ప్రతి వ్యక్తి యొక్క నిజమైన గతి, స్వార్థ గతి విష్ణువు యందు ఆర్ కృష్ణుని యందు. అంటే విష్ణువు చెప్పింది పాటించడం లేదా కృష్ణుడు చెప్పింది పాటించడం లేదా కృష్ణుని ప్రతినిధులు చెప్పింది పాటించడం అనేది మన నిజమైన స్వలాభం. అది తెలియకుండా మనం వేరే దాన్ని మన స్వలాభం అనుకోవడం వలన దాన్ని మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం కారణంగా ఈ దుఃఖాన్ని మనం చూస్తూ ఉన్నాం. చిత్రకేతు అనే మహారాజు ఉన్నాడు, ఆయనకి బిడ్డలు లేరు. సో బిడ్డల కోసం అని చెప్పి ఆయన 10 మిలియన్ల భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. చాలా మంది అనుకుంటారు కృష్ణుడికి ఎక్కువ భార్యలని, 16,000 మంది, బట్ చిత్రకేతు అనే మహారాజుకి 10 మిలియన్లు అంటే 1 కోటి మంది, 10 మిలియన్లు అంటే 1 కోటి మంది, 1 కోటి మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. 1 కోటి మంది భార్యలను పెళ్లి చేసుకున్నా గానీ ఆయనకి పిల్లలు పుట్టలేదు. సో అప్పుడు ఏమైంది, ఆయన ఎంతో దుఃఖానికి లోనయ్యాడు. అన్నీ ఉన్నాయి, అతనికి ఎటువంటి లోటు లేదు, మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, 1 కోటి మంది భార్యలు ఉన్నారు, కానీ పిల్లలు లేనందువలన ఆయన ఎంతో దుఃఖితుడయ్యి ఆయనకి ఇవన్నీ ఉన్నా గానీ ఆయన ఎంతో బాధగా ఉన్నాడు. సో ఏం కాదు, ఇక్కడ అర్జునుడు ఎట్లా ఉన్నాడు ఆయన కూడా అదే విధంగా ఉన్నాడు. ఎందువలన ఆయన అర్థం చేసుకోవట్లేదు, మన కృష్ణుడు శాంక్షన్ చేయలేదు పిల్లల్ని. కృష్ణుడు ఏమన్నాడు, నీకు పిల్లలు వద్దు, పిల్లలు నీకు లేరు అని చెప్పారు. అది అర్థం చేసుకోలేకపోవడం కారణంగా ఆయన ఎంతో సమయాన్ని వెచ్చిచ్చి 1 కోటి మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. అయినా ఆయనకి ఇంకా అర్థం కాలేదు నాకు పిల్లలు కలగరు అని. చూడండి, మనకి నిజమైన స్వార్థం ఏంటి, కృష్ణుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలనేది మనకు అర్థమైతే, అది మన లక్ష్యంగా ఉన్నట్లయితే మనం అనుకుంటాం ఓకే పిల్లలు లేకపోతే ఏం చేస్తాం, ఒక ఈ విధంగా భగవంతుడు సేవ చేసుకుందాం అనుకుంటాం. అదే మనం కనుక అది అర్థం కాలేదనుకో, కోటి మంది భార్యలను పెళ్లి చేసుకున్నా గానీ అతను ఆనందంగా లేడు, ఎందుకని పిల్లలు కలగలేరు. చూడండి, సో ఇదే విధంగా మనకు కూడా అనేక సూచనలు ఇస్తూ ఉంటాడు, కానీ మనం ఆ సూచనలు, భగవంతుడు ఇచ్చిన సూచనలు ఎప్పుడైతే గ్రహించమో, మనం ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఏది చివరికి ఏది జరగదు, మనం ఇంకా దుఃఖాన్నే పొందుతూ ఉంటాం. మనం మరలా మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ఇంకేదన్నా వస్తుందేమో, ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని. బట్ మనకు గనక అది మనకు రాసి పెట్టలేకపోతే మనకి ఎప్పటికీ రాదు. సో మనం ఆలోచించాల్సింది ఏంటి, మన కృష్ణుడి సేవ చేయడానికి కావాల్సింది ఏంటి, దాన్ని ఏ విధంగా మనం పొందొచ్చు. కృష్ణుడి సేవ చేయడానికి కావాల్సింది చాలా సింపుల్, ఏం కావాలి, భక్తి కావాలి, ఇంకేం అవసరం లేదు. మనం ధనం లేదని బాధపడాల్సిన అవసరం లేదు, లేదంటే మనకి అంటే మనకి తెలివితేటలు లేదని బాధపడాల్సిన అవసరం లేదు, మనకు విద్య లేదని బాధపడాల్సిన అవసరం లేదు, మనం గొప్ప కుటుంబంలో పుట్టలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోడు, కేవలం భక్తే తీసుకుంటాడు. కాబట్టి మనం దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు భక్తి ఉంటే చాలు. బట్ మనం ఎప్పుడైతే వేరు వేరు మనం కోరుకుంటామో, అది మనకు నిజమైంది, ఇది నా స్వలాభం, ఇది నాకు మంచిది అని మనం అనుకుంటూ ఉంటామో, అప్పుడు మనం దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, కృష్ణుణ్ణి ప్రసన్నం చేస్తే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. ఆ కృష్ణుణ్ణి ప్రతినిధి ప్రసన్నం చేస్తే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. ఈ విశ్వాసం మనకు ఎందుకు రావట్లేదు, కేవలం భక్తి చేస్తే చాలు అనే విశ్వాసం మనకి మన జీవితంలో ఎందుకు రావట్లేదు? ఎందువల్ల, మనం అనుకుంటున్నాం వేరేదేదో మనకి మంచిది, వేరేదేదో మనకు అది కావాలి, అది ఉంటేనే మన జీవితంలో, అది లేకపోవడం వల్ల లోటు ఉంది అని. యాక్చువల్లీ మన జీవితంలో భక్తి లేకపోవడం వల్ల లోటు ఉంది, కానీ ఇంకా వేరే ఏదో మిస్ అవ్వలేదు. మన జీవితంలో మిస్ అయిందల్లా ఒక భక్తి అన్నమాట. కానీ మనమేమనుకుంటున్నాం, వేరేదేదో మిస్ అయిపోయిందని దానికోసం ఎదుగుతూ ఉన్నాం అనమాట. అది మిస్ అయిపోయిందేమో, ఇది మిస్ అయిపోయిందేమో, అందుకనే నేను దుఃఖంగా ఉన్నాను అని. సో మనకు నిజమైన మనకు కావాల్సింది ఏంటి, కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవటం, కృష్ణుడు చెప్పింది చేయటం, ఆ కృష్ణుడు ప్రతినిధి చెప్పింది చేయటం. అది చెయ్యకపోవడానికి కారణం మనం వేరు వేరేయో మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, అది ప్రయారిటీ అనుకుంటున్నాం, అది మనల్ని రక్షిస్తాయి అనుకుంటున్నాం. దానివల్ల మనం యాక్చువల్గా కృష్ణుడి నియమాలను పాటించలేకపోతూ ఉన్నాం. సపోజ్ ఇక్కడ భగవద్గీతలో అనేక సూచనలు భగవంతుడు, మనం ఎందుకు వాటిని పాటించలేకపోతున్నాం? దానికంటే మించి ఏదో వేరేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, అందువల్ల మనం ఇది పాటించలేకపోతున్నాం. సపోజ్ మనం హరినామం జపం చేయొచ్చు, ఎందుకు జపం చేయలేకపోతున్నాం? దానికంటే ఏదో వేరేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. అయ్యో ఇది ఇంకా చేయలేదు, అది చేయలేదు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు వస్తారు, వీళ్ళు పిలవాలి, ఇవన్నీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాము, అందువల్ల మనం జపం చేయలేకపోతున్నాం. ఆ జపం చేస్తున్నా కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మనం ఎందుకు భగవద్గీత భాగవతం చదవలేకపోతున్నాం? ఇంకా వేరేదేదో ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, అంటే మన సులాభం తెలియకపోవడం వల్ల. చివరికి ఏమవుతుంది, మనకి కేవలం దుఃఖమే మిగులుతుంది, ఏం చేయాలో తోచట్లేదు. అనేక సమయాల్లో మనం ఎప్పుడైతే ప్రత్యేకించి ఒక నిర్ణయం తీసుకోవాలో మనం చాలా కలత నొందుతున్నాం, ఈ సమయంలో ఈ పరిస్థితిలో ఏమి నిర్ణయం తీసుకోవాలని. ఎందువల్ల, మనం ఇవన్నీ చేయట్లేదు కాబట్టి, మన స్వలాభం మనం తెలుసుకోవట్లేదు కాబట్టి, దానివల్ల రిజల్ట్ ఏంటి, మనం ఏ సమయం అంటే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం కలత చెందుతాము. ఏ విధమైతే ఇక్కడ అర్జునుడు, ఆయన ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి, యుద్ధం చేయాలా వద్దా అనే నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఆయన తీసుకోలేకుండా ఉన్నాడు ఆ నిర్ణయం. ఆయన ఏమనిపిస్తుంది, యుద్ధం చేసినా చెడే వస్తుంది, యుద్ధం చేయకున్నా చెడే వస్తుంది, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, కేవలం నిమిత్తాని విపరీతాని. అంటే నేను యుద్ధం చేసినా నాకు లాసే, యుద్ధం చేయకపోయినా నాకు బెనిఫిట్ కాదు, ఏం చేయాలి? ఏం చేయాలో పాలు పోసట్లేదు అతనికి. ఆయన అనిపిస్తుంది, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, అంటే మనకు చూద్దాం కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి ఆ టైప్లో ఆయనకి ఏం చేయాలో పాలు పోసట్లేదు అనమాట. సో మనకు కూడా అలాగే ఉంటుంది, ఒక చిన్న డెసిషన్ తీసుకోవడానికి తల్ల కిందలు అయిపోతూ ఉంటాం, ఇది చేస్తే మంచిదా, అది చేస్తే మంచిదా, ఇది చేస్తే ఏమవుతుంది, ఎందుకని మనకు తెలియట్లేదు. మనకి కృష్ణుడు ఇచ్చిన డైరెక్షన్స్ మీద విశ్వాసం లేకపోవడం వలన మన మనస్సు ఇట్లాంటి అటన్నింటిని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మన మనస్సు ఎప్పుడు కూడా క్లియర్గా చెప్పదు ఇది మంచిది నీకని. సో మనకి అంటే మనకి ఎప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఇది చెయ్యాలా చేయకూడదని. ఎప్పుడైతే అది కృష్ణుడి నుంచి కానీ కృష్ణుడిని ప్రతినిధించి కానీ ఒకటి క్షుణ్ణంగా వచ్చిందనుకో మనం ఇది చెయ్యాలి అని, అప్పుడు మనం క్లియర్గా చేయొచ్చు. ఎందుకని అది మన స్వలాభం. కృష్ణుడు చెప్పేది, కృష్ణుని భక్తులు చెప్పేది మనకు నిజమైన స్వలాభం. అట్లాంటిది క్లియర్గా డైరెక్షన్ వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకుని చేసేయచ్చు. బట్ అట్లాంటి డైరెక్షన్ మన జీవితంలో లేనప్పుడు అర్జునుడి లాగా మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఏది మంచిదో మనకు తెలియదు, ఏది ఇంపార్టెంటో తెలియదు, అనేక పనులు ఉంటాయి, ఏ పని చేయాలో తెలియదు, దేనికి సమయాన్ని కేటాయించాలో తెలియదు. సో ఈ విధంగా మనం అనేక సందిగ్ధావస్థలో ఉండటానికి కారణం ఏంటంటే మనకి ఒక క్లియర్, మన జీవితంలో ఒక క్లియర్, ఒక క్షుణ్ణమైన నిర్దేశం లేకపోవటం వల్ల. సో ఎవరి జీవితంలో అయితే కృష్ణుని సందేశము ఒక భక్తు అంటే భక్తుని ద్వారా వస్తూ ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో కలత ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆ భక్తుని అడిగితే తెలుస్తుంది ఏంటి కృష్ణుడి యొక్క నిర్దేశం మన జీవితంలో అనేది. అది మన నిజమైన స్వలాభం కాబట్టి దాన్ని పాటిస్తే మనకేం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ చూడండి, అర్జునుడికి ఇంకా గురువు లేడు, ఎందుకంటే ఇంకా కృష్ణుడికి శరణాగతి పొందలేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడైతే మనం ఎప్పటి వరకు అయితే ఒక గురువుని ఆశ్రయించి గురువుని పాటించడానికి సిద్ధం అవ్వమో అప్పటి వరకు కూడా ఈ కలతలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్, గురువుకి శరణాగతి పొందడం అనేది కేవలం ఒకసారి జరిగేది కాదు, అది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి. ఓ నేను ఇప్పుడు గురువుని స్వీకరించాను, ఇమీడియట్గా నా కలతలన్నీ పోయినాయి. ప్రతిసారి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి గురువు యొక్క నిర్దేశం ఏంటి, గురువు యొక్క ఆయన మనల్ని ఏమి చేయమంటూ ఉన్నారు. అది మనం ఎప్పటికైతే రోజు మనం ఆలోచిస్తూ ఉంటామో అలాగూ అప్పుడు మన కలతలనే ఉండవు. అలా ఆలోచించకుండా మన మనసుతో వచ్చి చేస్తూ ఉంటే చివరికి ఇలా కలతలు చెందుతూ ఉంటాం, మనకేం చేయాలో పాలుపోదు. సో ఇట్లా ఇక్కడైతే అర్జునుడి యొక్క స్థితి ఏ విధంగా అయితే ఉందో మనం కూడా అదే స్థితిలో ఉంటాం. మరల ప్రతిరోజు దినం దినం సంవత్సరాలు గడిచినప్పటికి కూడా మనం ఇట్లాగే జీవితం గడుస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ అర్జునుడి యొక్క స్థితి నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలం శాశ్వతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి సిచ్యువేషన్ మన జీవితంలో కూడా వస్తుంది. ఇక్కడ భగవద్గీతలో అక్కడ యాక్చువల్గా అర్జునుడు మనని ఆయన మన యొక్క స్థితిని ఆయన ప్రతిబింబింప చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అర్జునుడు ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడు, కృష్ణుడికి శరణాగతి పొందాడు. సో అంటే మనం కూడా చేయాల్సింది ఏంటి, ఒక గురువుకి శరణాగతి పొందాలి, కృష్ణు యొక్క ప్రతినిధికి శరణాగతి పొందాలి. శరణాగతి అంటే ఒకసారి జరిగేది కాదు, శరణాగతి అంటే అది రెగ్యులర్ గా మనం చేస్తూ ఉండాలి, ఆర్ ప్రతి నిత్యము చేస్తూ ఉండాలి శరణాగతి. శరణాగతి అనేది ఒక మార్గము, అది ఒక ఈవెంట్ కాదు. అంటే ఒకసారి జరిగిపోయింది, ఒకసారి శరణాగతి అనేసాం కదా ఇంకా అయిపోయింది అని చెప్పి. అంటే ఏంటి, మనం ప్రతినిత్యం చేస్తూ ఉండాలంటే ఏంటి, ప్రతినిత్యము గురువు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు, కృష్ణుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే ఎప్పుడు తెలుసుకోగలం, కృష్ణుని యొక్క హృదయం మనకు అర్థమైతే మనకు తెలుస్తుంది ఎప్పుడు ఈ సిచ్యుయేషన్ లో కృష్ణుడు నన్ను ఏమి చేయమంటాడు. ఉదాహరణకి ఎప్పుడైతే ద్రౌపది యొక్క 5 కుమారుల్ని అశ్వత్థాముడు చంపేస్తాడో ద్రౌపది చాలా రోధిస్తూ ఉంటుంది. సో ద్రౌపదిని చూసి అర్జునుడు చెబుతాడు, నేను అతన్ని ఎవరైతే మన బిడ్డలను చంపాడో అతన్ని నేను నీకు తీసుకొచ్చి అప్ప చెబుతాను అని. సో ఆయన అశ్వత్థామను తీసుకొస్తాడు బంధించి. ఎప్పుడైతే బంధించి తీసుకొస్తాడో అందరూ తలా ఒక ఒపీనియన్ని అంటే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. యుధిష్ఠుడు మహారాజు అంటారు ఆయన వదిలేసేయమంటాడు. ద్రౌపది అంటది అసలు ఆయన ముందు బంధనాలు తొలగించు, మన గురువు యొక్క కుమారుడు, ఆయన వల్లనే మనకి ఎన్ని విద్యలన్నీ వచ్చినాయి నీకు, అర్జునుడికి చెబుతూ ఉంది ద్రౌపది. ద్రోణాచార్యులు లేకపోతే మనకేం తెలిసేది, ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు ద్రోణాచార్యుడు కనుక మీకు ఈ విద్యా విద్యలు నేర్పించకపోతే. అతని కుమారుడిని మనం ఎలా బంధించగలం, వదిలేయండి అని చెబుతుంది. అంటే తన 5 కుమారుల్ని చంపేసినప్పటికి కూడా ద్రోణాచార్యుడు చేసిన మేలుని ఆమె మర్చిపోలేదు కాబట్టి ఆమె అశ్వత్థామని వదిలేయమని చెబుతూ ఉంది. అదర్వైజ్ ఏ తల్లి వదిలేయమంటుంది, కొడుకుల్ని 5 కొడుకుల్ని కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటే వేరే వచ్చి ఎవరైనా వ్యక్తి వచ్చి చంపేస్తే ఆ వ్యక్తిని క్షమించమని ఎవరంటారు. కానీ ద్రౌపది ఏమంటుంది, ద్రోణాచార్యుడికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి, ద్రోణాచార్యుడు కుమారుడు కాబట్టి మనం ఏం చేయలేము, వదిలేసేమని చెప్పి. కానీ భీముడు అంటున్నాడు నో, చంపేసేయమంటున్నాడు. కృష్ణుడు అంటున్నాడు చంపేసేయమంటున్నాడు. సో అప్పుడు అర్జునుడికి డెసిషన్ తీసుకోవాలి, ఆయన నిర్ణయం తీసుకోవాలి. కానీ అర్జునుడికి ఏంటి, అర్జునుడికి కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి కృష్ణుడి యొక్క హృదయం తెలుసు అర్జునుడికి. కృష్ణుడు ఏమి నిజంగా నన్ను ఏం చేయమంటున్నాడు ఈ సిచ్యువేషన్లో. అన్నలు ఒక రకంగా చెబుతున్నారు, భార్య ఒక రకంగా చెబుతుంది, కృష్ణుడు ఒక రకంగా చెబుతుంది. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. సో ఆయన కృష్ణుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయన జస్ట్ వెంట్రుకలను కత్తిరించేసి పంపించేశాడు. అంటే వెంట్రుకలను కత్తిరిస్తే అది చంపిన దాంతో సమానం, చంపలేదు బట్ చంపిన దాంతో సమానంగా ఆయన్ని అవమానించి పంపించేశాడు. సో అంటే అర్జునుడు కృష్ణుని యొక్క మనోగతాన్ని అవగతం చేసుకున్నాడు కాబట్టి ఆయన కోరుకున్నది ఏంటో అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు వ్యక్తపరచకపోయినా గాని తన మనస్సుని అర్థం చేసుకుని అర్జునుడు ప్రవర్తించాడు. సో మనం కూడా ప్రతిసారి మనకి సందేశం కనిపిస్తుంది కృష్ణుడి సందేశం ఏంటి మన జీవితంలో అని. కానీ కృష్ణుని మనోగతాన్ని మనం అర్థం చేసుకుని మనకున్న సిచ్యుయేషన్లో మనం నిర్ణయాన్ని తీసుకోవాలి. అంటే కృష్ణుని యొక్క ప్రతినిధి అంటే గురువు యొక్క మనోగతాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి పరిస్థితిలోనూ మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక వ్యక్తి యొక్క మనోగతాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తితో మనకు ఎంతో గాఢమైన సంబంధం ఉండాలి. లేదంటే మనకు ఎట్లా తెలుస్తుంది, ఎప్పుడో ఒకసారి మనం ఆయన్ని చూసాం ఏదో కొద్దిగా మనకు ఆయన గురించి తెలుసు అంటే మనకేం అర్థం కాదు. ఆయన యొక్క మనోగతం అర్థమైతేనే మనం ఈ పరిస్థితిలో ఎట్లాంటి నిర్ణయం, కృష్ణుడు నన్ను ఈ సమయంలో ఇప్పుడు ఏం చేయమంటున్నాడు. సో అంటే మనకు ఒక సంబంధం ఉండాలి, గాఢమైన సంబంధం లేకపోతే ఈ నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేం. అప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తే ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. సో మనం ఈ దుఃఖాన్ని నుంచి దూరం అవ్వలేము కాబట్టి అంటే ఒక గాఢమైన సంబంధం ఆర్ మనకి గురువు యొక్క మనోగతం తెలియాలి అంటే ఏం చేయాలి, ఈ సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి, అది మనకి లేటర్గా అర్జునుడు మనకు చూపిస్తున్నాడు. ఏ విధంగా అర్జునుడు కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు, ఏంటి ఆ సంబంధం, దేని ద్వారా సంబంధం అనేది శరణాగతి ద్వారా సంబంధం ఏర్పడుతుంది. ఏం చేశాడు ఆయన, శిష్య స్నేహం స్వాధిమాం త్వాం ప్రపన్నం, నేను నీకు శరణాగతి పొందుతూ ఉన్నాను. సో మనకి కృష్ణుడితో ఆ కృష్ణుని యొక్క ప్రతినిధితో మనకు గల సంబంధం ఎటువంటిదంటే ఈ శరణాగతి ద్వారా సంబంధం ఉంటుంది. శరణాగతి అంటే ఏమిటి, అనుకూలస్య సంకల్పం ప్రతికూలస్య వర్జనం, ఈ రెండు ఫస్ట్ ఆరున్నాయి. ఆరిట్లో మొదటి రెండు అనుకూలస్య సంకల్పం, ఏదైతే మనకి ఈ భగవంతుని యొక్క కోరిక నెరవేర్చడానికి అనుకూలమో వాటిని స్వీకరించాలి. ప్రతికూలస్య వర్జనం, ఏదైతే అది ప్రతికూలమో వాటిని మనం వర్జించాలి. మనకు రూపగోస్వామి ఏవి సంకల్పము మనం చేయాలి, ఏమి వర్జించాలనే చెబుతూ ఉన్నారు ఆయన. సో అంటే శరణాగతికి మనం పొందటానికి మనం ఏటిని త్యజించాలి, ఏటిని స్వీకరించాలి. ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తన సంగత్యాగో సతోవృత్తే షడ్విర్భక్తి ప్రసిద్ధ్యతి. ఆరు మనకు శరణాగతికి సహకరించేయి ఉత్సాహము నిశ్చయం ధైర్యము, ఇవి సహకరిస్తాయి. ప్రతికూలస్య వర్జనం, ఏంటి ప్రతికూలము, అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యం చ షడ్విర్భక్తి వినశ్యతి. ఇవి మనకి భక్తిని తగ్గిస్తాయి, ఆ శరణాగతిని తగ్గిస్తాయి, వాటిని మనం వర్జించాలి. ఈ విధంగా మన జీవితాన్ని మనం చేసుకున్నట్లయితే మనం శరణాగతి పొందడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మన ఈ యొక్క దుఃఖం అనేది దూరం అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆరిటిని, ఆరు ప్లస్ ఆరు మైనస్, ఆరు చెయ్యాలి ఆరు చేయ, ఆరిటిని వర్జించాలి. ఉత్సాహం, మనం ఎంతో ఉత్సాహంగా ఉండాలి. మనం అనుకోకూడదు అబ్బా నేను చాలా అన్ని వదిలేసి వచ్చానండి ఇక్కడికి, ఎన్నో పనులున్నా కానీ, మనం అనుకోకూడదు. మనకి ఇది అవసరం కాబట్టి మనం ఉత్సాహంగా రావాలి. వర్షం వచ్చినా రావాలి, అది ఉత్సాహం. అంటే వర్షం వచ్చింది కాబట్టి చిన్న వర్షానికే మన ఉత్సాహం తగ్గిపోతే ఇంకా ఎన్నో కష్టాలు వస్తాయి, అప్పుడు ఇంకా మరి ఎట్లాగు. సో కాబట్టి ఉత్సాహము అంటే భగవంతుడు ప్రసన్నం చే భగవంతుడిని ప్రసన్నం చేయటం అనేది చాలా ముఖ్యమైన కార్యం కాబట్టి ఎంతో ఉత్సాహంగా నేను ఇది పాల్గొనాలి, ఇది నాకు నిజమైన అంటే భగవంతుడు నా నిజమైన శ్రేయోభిలాషి, ఆయన ప్రసన్నార్థం నేను పనులను చేయాలి. మనకెందుకు ఉత్సాహం ఉండదు? ఎప్పుడైతే మనకి మనం అనిపిస్తుంది అన్నమాట ఇది నా ప్రయోజనం కాదు అని, హరే కృష్ణ ఉంది, ఆ చేయకపోతే ఏమైంది? అందుకని ఉత్సాహం తగ్గిపోతుంది. మనం అర్థం చేసుకోవట్లేదు, మనం ఎన్నో పాపాలు చేసాం, భగవంతుడు నామం ఒక్కసారి జపించిన ఆ పాపాలన్నీ పోతాయి. భగవంతుడు మనకి ఇన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు, ఆయన నామాన్ని కూడా నేను నోటి నుంచి ఉచ్చరించలేకపోతున్నాను. మనం అంటే మనం ఎంతో ఉత్సాహంగా నామాన్ని స్వీకరించాల్సింది. పోయి మనం ఎందుకు నామం చేయాలి? నామం చేయకపోతే నేను జీవించట్లేదా, అందరు జీవించట్లేదా, ఇట్లాంటివి మనకి డౌట్లు వస్తూ ఉంటాయి. అవన్నీ ఉత్సాహాన్ని మనకి తగ్గిచ్చేస్తూ ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలి, మనం ఆల్రెడీ భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎప్పుడొస్తుంది ఉత్సాహం? మనం ఆల్రెడీ చాలా రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని తీర్చడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది కాబట్టి ఆ అవకాశాన్ని ఎంతో ఉత్సాహంగా తీసుకోవాలి. మనం పుట్టంగానే అనేక మందికి రుణపడి ఉంటాం. మనం పుట్టంగానే తల్లిదండ్రులకు రుణపడి ఉంటాం, ఆ తల్లిదండ్రులు కన్న తల్లిదండ్రులకు రుణపడి ఉంటాం, ఆ భూమికి రుణపడి ఉంటాం. మనం రోజు భూమి మీద నడుస్తూ ఉన్నాం, భూమికి రుణపడి ఉంటాం. వేదాలు రాసిన వ్యాసదేవుడికి రుణపడి ఉన్నాం. మనకి ఎవరైతే బోధిస్తూ ఉన్నారో వాళ్ళకి రుణపడి ఉంటాం. దేవతలు సూర్యుడికి రుణపడి ఉంటాం, చంద్రుడికి రుణపడి ఉన్నాం, నదులకి అంటే వీటన్నిటిని మెయింటైన్ చేసిన వరుణ దేవుడికి రుణపడి ఉంటాం, ఎంతో మంది దేవతలకి, వీళ్ళందరికీ మనం రుణపడి ఉంటున్నాం. వర్షం వస్తే కదా మనకి పంట పండేది, పంట పడితే కదా మనం తినేది, మనం జీవించేది. సో మనం వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం. వర్షాన్ని ఎవరైతే కురిపిస్తున్నారో ఆయనకి రుణపడి ఉన్నాం, చెట్లకు రుణపడి ఉన్నాం, వాటి నుంచే మనం ఫలాలను తీసుకుంటూ ఉన్నాం. మనం ఏమైనా ఇస్తున్నాం, ఓన్లీ ఇత్తనం వేస్తున్నాం, పళ్ళు వస్తూ ఉన్నాయి, మరి వాటికి రుణపడి ఉండవా? అది ఎక్కడి నుంచి ఇస్తున్నారు? భూమి ఇస్తుంది కాబట్టి భూమికి రుణపడి ఉంటాం. ఆవు పాలు ఇస్తుంది, ఆవుకు రుణపడి ఉన్నాం. ఇట్లా అనేకమైన వాటికి మనం రుణపడి ఉన్నాం అన్నమాట. మనం ఒక వ్యక్తి జీవించాలంటే ఎంతో మంది మనకు సహకరిస్తే గానీ మనం జీవించట్లేదు. మరి వాళ్ళందరికీ రుణం తీర్చుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్, వన్ స్ట్రోక్ మెథడ్ ఏంటది? భగవంతుని పూజించడం. ఎందుకని? ఆయన్ని పూజిస్తే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, అకౌంట్ క్యాన్సిల్డ్. కృష్ణుడు చెబుతున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో. ఏంటి ఆ పాపం? రుణం. మనం పాపం అంటే ఏంటి? మనం ఎంతో మందికి రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని అంతా నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంటున్నాడు కృష్ణుడు. ఎప్పుడు? శరణాగతి పొందితే. శరణాగతి పొందాలంటే ఉత్సాహం ఉండాలి. ఎందులో ఉత్సాహం ఉండాలి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. కృష్ణుడు చెప్పాడు, నువ్వు ఎప్పుడైతే నా గురించి వింటావో, నా గురించి కీర్తిస్తావో, నీ రుణాన్ని అంతా క్యాన్సిల్ చేసేస్తానని. సో మరి అట్లాంటిది రుణం, అంత రుణం ఉందే, మనం ఎప్పటికీ ఆ రుణాన్ని తీర్చలేము. మన శాయశక్తిలో ప్రయత్నించినప్పుడు కూడా ఆ రుణాన్ని తీర్చలేమన్నమాట. మనం సూర్యుడినే పూజిస్తామా, చంద్రుడినే పూజిస్తామా, భూమినే పూజిస్తామా, ఎంతమందిని పూజిస్తాం? అసలే టైం లేదు సాఫ్ట్వేర్ జాబుల్లో. సో కాబట్టి మనకి కలియుగంలో కేవలం షార్ట్ కట్ మీద ఒకటే చేయగలం, అది ఇదన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. సో కలియుగంలో ఇంత చిన్న సింపుల్ మెథడ్ ఇస్తే మనం ఎంత ఉత్సాహంగా ఉండాలి. అసలే టైం లేదు, మనం పుస్తకాలు చదవడానికి టైం లేదు, ఏమి దేనికి టైం లేదు, మనకి విగ్రహాలు లేవు, వాటిని పూజించడానికి మనం ఎట్లా పూజించాలో కూడా తెలియదు, శుచి శుభ్రత ఏమీ తెలియదు. కాబట్టి కనీసం ఇదన్నా చేయాలన్నమాట, ఎంతో ఉత్సాహంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఎప్పుడు సమయం ఉన్నా కానీ నామాన్ని జపించాలి. లేదంటే మనం ఎప్పటికీ కూడా ఈ రుణం నుంచి బయటపడలేం. ప్రతి ఒక్కళ్ళు కూడా రుణగ్రస్తుడే. భౌతిక ప్రపంచంలో ఉన్నాడు అంటే రుణగ్రస్తుడు మాత్రమే. అందుకనే కృష్ణుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అంటే ఏంటి? నా శరణాగతి పొందితే మీకు అంత పాపాలను తొలగిస్తానంటే, శరణాగతి పొందిన వాడు అందరూ పాపాల్లో ఉన్నట్టే, అవునా కదా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా శరణాగతి పొందితే నీకు సర్వ పాపాలను తొలగిస్తా అన్నాడు. అంటే శరణాగతి పొందిన వాళ్ళందరికీ ఏయో కొన్ని పాపాలు ఉన్నట్టే కదా. సో మనం ఎప్పుడు అనుకోకూడదు మనం అంతా బ్యాంక్ బ్యాలెన్స్ నీట్ గా ఉందని. మనకి బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ బ్యాలెన్స్ చాలా ఉంది. క్రెడిట్ క్రెడిట్ డెబిట్ క్రెడిట్ క్రెడిట్ డెబిట్ డెబిట్ క్రెడిట్ ఓకే అంటారు.
బికాస్ సో మెనీ కార్డ్స్ ఆర్ దేర్, క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. సో మనం ఎంతో రుణగ్రస్తుడై ఉన్నాం. మానవ జీవితం వచ్చినప్పుడు బాధ్యత వహించాలి, అవునా కదా? మనకు అప్పు ఉంటే మనం హ్యాపీగా ఉండగలమా? చాణక్య పండిత్ చెప్పాడు, ఎవరైతే అప్పు ఉంటుందో, ఎవరికైతే పని చేయడానికి వేరే ప్రదేశానికి వెళ్లాలో, వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరని. కాబట్టి మన రుణగ్రస్తుడు అయితే మనం ఏమి ఆనందంగా ఉండగలం? సో ఈరోజు మన దుఃఖానికి కారణం ఏంటి? మనం ఎంతో రుణగ్రస్తుడై ఉన్నాం వీళ్ళందరికీ. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన, సూర్యుడు ఎవరు బిల్ పే చేయట్లేదని ఎక్కువ ఎండిస్తూ ఉన్నాడు మిగిలి అట్లా అనమాట. అందరూ కూడా ఇప్పుడు భూమి ఎవరు పే చేయట్లేదు ట్యాక్సెస్, ఏం చేస్తుంది భూమి? ఓన్లీ టెంకులు ఇస్తుంది, ఏం గుద్ది ఇవ్వట్లేదు. మామిడికాయలు వస్తున్నాయి చూడండి, ఈ సంవత్సరం సీజన్లో టెంక్ ఎక్కువ వచ్చేస్తుంది రోజు రోజుకి, దాంట్లో గుద్ది ఏమి ఉండట్లేదు. ఉన్నా కానీ చాలా పుల్లగా ఉంది. ఎందువలన? మనం పే చేయట్లేదు ఏమి భూమికి. పేమెంట్ లేకపోతే ఏముంది? తగ్గించేస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒక చెట్టు ఉంటే చాలా కాసేదనమాట, ఎంతో తీయగా ఉండేది. ఈరోజు తీయగా ఉండే ఫ్రూట్ చూడటం అంటే చాలా అరుదనమాట. భూమి ఎట్లా ఉన్నా కానీ మనుషుల యొక్క లోభత్వం పెరిగిపోయి దాన్ని మొగ్గకుండానే కోసేస్తున్నారు. ఈరోజు మామిడికాయ మొగ్గటం అంటే చెట్టు మీద అది చాలా వింత అనమాట. అప్పుడే వచ్చేసింది మామిడికాయలు సీజన్లో, అంటే షాప్స్లోకి. సో అంటే రోజు రోజుకి మనం ఈ రుణాన్ని గనక మనం ఇవ్వకపోతే కరువు కాటకాలు, అంతేకాకుండా మానసికంగా ఎన్నో కలతలు. ఎందుకని మన మనస్సు కూడా, మన మనస్సు కూడా కొన్ని దేవతలు కంట్రోల్ చేస్తుంటారు మన మనస్సుని. సో ఇట్లా అనేక కలతలతో మనం జీవించాలి. సో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది, అది భగవంతుని సేవించడం. భగవంతుడు గనక ఆనందంగా ఉంటే మనందరం ఆనందంగా ఉంటామనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఇప్పటికి కూడా అంటున్నాం, ఏ భగవంతుని ప్రసన్నం చేయబోతే ఏముంది, ఎవరు కేర్ చేస్తారు, ఏమున్నాయి రుణాలు, ఎవరున్నారు, నేను చాలా ఇండిపెండెంట్, నన్ను ఎవరు పట్టుకోలేరు అని అనుకుంటూ ఉన్నాం మనం. ఈ విధంగా మనం ఈ వ్యతిరేక ధోరణి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా కలతలు చెందుతూనే ఉన్నాం. సో ఇక్కడేది అర్జునుడు మనకు చూపిస్తున్నాడు కలత ఎంత తీవ్రంగా ఉండగలదు అని. ఎంత తీవ్రంగా ఉంటుందంటే మనకి ఇంకేమి తోచదు, మనం ఏ స్పృహ తప్పి పడిపోతాం. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నాడు ఎవరికైతే గురువు లేడో అతని స్థితి ఏ విధంగా ఉంటుంది, ఎవరైతే భగవంతుని సేవ చేయరో అతని స్థితి ఏ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మనం అనుకోకూడదు ఇదంతా ఒక కథ, మంచి కథ, బాగుంది కథ, ఓ అర్జునుడు ఇట్లా ఉన్నా, అచ్చా తర్వాత ఏమైంది, ఇట్లా అడుగుతూ ఉంటాం. మనం అనుకుంటాం ఇది మంచి మహాభారతం సీరియల్, సీరియల్ నెక్స్ట్ ఏమవుతుంది, ఇదంతా ఇట్లాగే అవుతుందిలే, అదంతా సీరియల్, మనమంతా వేరు మన జీవితం అని. మన జీవితాన్ని యాక్చువల్గా ఇక్కడ ప్రతిబింబింప చేస్తూ ఉన్నాడు అర్జునుడు తన జీవితం ద్వారా. లేదంటే భగవద్గీత మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. భగవద్గీత వేరు, మనం వేరు, అయితే మనకెందుకు భగవద్గీత? భగవద్గీత కేవలం ఏదో ఫిలాసఫీ బుక్ కాదు. భగవద్గీత అనేది మన జీవితం కోసం కృష్ణుడు తన సందేశాన్ని ఇచ్చాడు. బికాజ్ ఆయన మన క్షేమం కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు. సో మనం ఆ సందేశాన్ని స్వీకరించినట్లయితే మన జీవితం ఆనందంగా ఉండగలదు. సో ఇప్పుడు మన ఛాయిస్ అనమాట, ఛాయిస్ మన చేతిలో ఉంది. మనం వీటిని స్వీకరిద్దామా లేదా, మనం ఉత్సాహంగా ఉందామా ఈ భక్తి మార్గంలో లేదా అనేది మన ఇష్టం, ఛాయిస్ మనకి. కృష్ణుడు మొత్తం భగవద్గీత అంతా చెప్పి కూడా అర్జునుడికి ఛాయిస్ ఇచ్చాడు, అవునా కదా? నేను ఇదంతా చెప్పాను అర్జున, నీ ఇష్టం, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు. అట్లాగే మనకు కూడా గురువు కూడా ఎప్పుడు ఆయన చెబుతాడు రికమెండేషన్, నీ ఇష్టం, ఇది చేస్తే నీకు మంచిదని ఆయన వదిలేస్తాడు. మన ఇష్టం, ఇప్పుడు మనం చేద్దామా దాన్ని వద్దా, చేస్తే మనకు మంచిది, చేయకపోతే మన ఇష్టం. సో అదేవిధంగా కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా మన స్వతంత్రతని వాళ్ళు తీసుకోరు. ఛాయిస్ ఈజ్ అవర్స్. మనం ఎప్పుడు అనుకోకూడదు కృష్ణుడు ఎప్పుడు నన్ను భక్తుని చేస్తే అప్పుడు భక్తుని చేయనీయండిలే, ఆయన ఇష్టం. కానీ మనం పాపం చేసేటప్పుడు అడగం, కృష్ణుడు పాపం చేయమంటే చేస్తానని. నోనో, అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్ళి పాపం చేస్తాం, అప్పుడు కృష్ణుడు అవసరం లేదు. బట్ మనం ఏదన్నా భక్తి చేయమంటే కృష్ణుడిని చేయనీయండి, అంతా ఆయనే కదా చేయించేవాడు. టీవీ చూసేటప్పుడు అది లేదు, ఛానల్ కావాల్సినప్పుడు అది లేదు, ఏ ఛానల్ చూద్దామని కృష్ణుడే టీవీ ఆన్ చేయనియండి, ఎందుకు మనం ఎందుకు ఆన్ చేయటం? అప్పుడు మాత్రం టీవీ కనెక్షన్ మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి బిల్ పే చేసి అది సరిగ్గా రాకపోతే చుక్కలు వస్తుందని ఆయన పిలుచుకొచ్చి మరి బాగు చేయించదని మనం మాత్రం చాలా బాగా చూడాలనుకుంటాం టీవీ. భక్తిలో మాత్రం చిన్న కష్టం వస్తే మాత్రం దాన్ని వదిలేస్తాం, వర్షం వస్తుంది ఇంకేం చేస్తాంలే భక్తి వాళ్ళ ఆపేద్దాం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, మనలో ఈ సీరియస్నెస్ లేదు. మనం నిజంగా మన స్వలాభము కృష్ణుణ్ణి ప్రసన్నం చేయడం అనేది మన స్వలాభం అని మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రభుపాద వారికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెబుతున్నారు ఈ యొక్క భాష్యంలో. మన స్వలాభము కృష్ణుడు ఏదైతే కోరుకుంటాడో అదే మన స్వలాభము. అది అర్థం చేసుకుంటే మనకి ఇన్ని డౌట్స్ రావు, చాలా ఈజీగా భక్తి చేయగలుగుతాం. బిగినింగ్ విత్ ఉత్సాహ, ఉత్సాహ నిశ్చయాత్, మనకి నిశ్చయంగా ఉండాలి, గ్యారంటీగా మనం భక్తులం అవుతామని. ధైర్యాత్, మనకి ఓపిక ఉండాలి, అరే హరే కృష్ణ చేశాను ఏం మార్పు రావట్లేదు నా శరీరంలో అనుకోకూడదు, చేస్తూ పోవాలి. మనకి చెప్పింది హరే కృష్ణ మంత్రం చేయమని. ఎప్పుడు మనం మారుతాం అనేది అది కృష్ణుడు చూసుకుంటాడు. మనం చేయాల్సిన సేవ అంటే హరే కృష్ణ మంత్రం చేయటం అంతేగాని ఇమీడియట్ గా మనకి పులకింతలు రావాలి, కృష్ణుడు కనిపించాలి, అదేం ప్రామిస్ చేయలేదు కృష్ణుడు. కొంతమంది అంటుంటారు నేను హరే కృష్ణ చేస్తున్నానని నాకేం మార్పు రావట్లేదు, భగవంతుడు కనిపించట్లేదే, అందుకని ఏం చెప్పాడు, ధైర్యాత్, ఓపిక పట్టండి, కొంచెం ఓపిక ఉండాలన్నమాట మనకి. ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతోవృత్తే. ఈ విధంగా ఈ ఆరుటిని మనం పాటిస్తూ అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. ఈ ఆరుటిని మనం వర్జించినట్లయితే మనం భగవంతుడికి క్రమేణ శరణాగతి పొందుతూ ఉంటాం. ఎంతైతే మనం శరణాగతి పొందుతామో అంత మనం ఆనందంగా ఉండొచ్చు, అంత మనం రుణం తీరిపోతూ ఉందన్నమాట. మన రుణం అంతే కదా, మనం అప్పు తీరిపోతూ ఉంటే హ్యాపీగా ఉంటాం లేదా? సో ఆ విధంగా మనం ప్రస్తుతం చాలా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. అది అర్థం చేసుకోవాలి మనం. సూర్యుడు అడుగుతున్నాడు ఏది నా బిల్ అని, భూమి అడుగుతుంది ఏది నా బిల్ అని, మనకు కనిపించట్లేదు వాళ్ళు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బాగా ఎండ ఎక్కువిస్తాడు అనమాట. అంటే ఏంటి, నువ్వు నా బిల్లు పే చేయలేదని దాని అర్థం. వర్షాలు రావు అంటే ఏంటి, వరుణుడు అంటున్నాడు నా బిల్లు నువ్వు పే చేయలేదని. భూమి ఏం చేస్తుంది, ఫలాలన్నింటిలో కూడా ఆమెమి జ్యూస్ ఇవ్వదు. అంటే ఏంటి, భూమి చెబుతుంది నాకు నువ్వు రుణపడి ఉన్నావు, నువ్వు నాకు ఏం పే చేయట్లేదు అని. అట్లా అనమాట, వాళ్ళు ఎట్లా మాట్లాడరు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే బిల్లు పంపిస్తుంది, వాళ్ళు ఎట్లా బిల్లు పంపిస్తారు, ఇట్లా బిల్లు పంపిస్తారన్నమాట. మనం అనుకుంటాం బా ఎందుకు ఇంత ఎండ, అసలు వర్షాలు లేవేంటి, లేదంటే ఈ చెట్లు ఏమి సరిగ్గా మనకి ఫలాలను ఇవ్వట్లేదేంటి, పంట సరిగ్గా రావట్లేదేంటి అనుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ అనమాట, వాళ్ళు ఇట్లా చెబుతారన్నమాట. సో ఇట్లా మనం ఈ అప్పులు ఊబిలో నుంచి రావాలంటే ఒకే ఒక మార్గం, భగవంతుని ఆశ్రయిస్తే ఆయన మనని బయటికి తీస్తాడు. అప్పటి వరకు అప్పులు మనం అనుకోవచ్చు మనం చాలా రిచ్ పీపుల్ అని. మనం చాలా అప్పుల ఊబిలో ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా రుణగ్రస్తుడే ఈ భౌతిక ప్రపంచంలో, కాబట్టి మనం హ్యాపీగా ఉండలేం. సో తీర్చడానికి చాలా సింపుల్, పెద్ద కష్టం కాదు అప్పులు తీర్చడం. రోజు హరే కృష్ణ మంత్రం 16 మాలలు చేస్తే ప్రభుపాద వారు అన్నారు మీకు క్లియర్ చేసేస్తారని. సో రోజు 16 మాలలు చేస్తే కానీ మనం మన రుణం తీర్చుకోం. ఎందుకని, ఫస్ట్ మనం రుణపడింది ఎవరికి, కృష్ణుడికి. ముందు ఆ రుణం తీరిస్తే మిగిలిన రుణాలన్నీ తీర్చేస్తారు. మనం ఫస్ట్ ఇవన్నీ అరేంజ్ చేసింది ఎవరు, దేవతలను అరేంజ్ చేసింది ఎవరు, సూర్యుని అరేంజ్ చేసింది ఎవరు, కృష్ణుడు అరేంజ్ చేశాడు కాబట్టి ఆయనకి ఫస్ట్ ఒరిజినల్ రుణం. ఆయన రుణాన్ని ముందు క్లియర్ చేయాలి. మనం అనుకుంటున్నాం ఇక్కడేదో రుణం ఉంది అది ఇంపార్టెంట్ అని, ఆ రుణం ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. కృష్ణుడు రింగ్ చేస్తున్నాడు బెల్, నా రుణం నాయన, చిన్నప్పటి నుంచి మనకు గుర్తు చేస్తాడనమాట, పుట్టిన దగ్గర నుంచి గుర్తు చేస్తానే ఉన్నాడు. మనం మెసేజ్ అందట్లేదు మనకి, కృష్ణుడు చెబుతున్నాడు నా రుణం అని చెప్పేసి. భక్తులు కనిపిస్తారు, భక్తులు కనిపిస్తున్నాడు ఏంటి, కృష్ణుడు పంపిస్తున్నాడు మా ఏజెంట్స్ వచ్చారు రుణం అయ్యా నువ్వు హరే కృష్ణ మంత్రం చేయాలి అని. మనకు అర్థం కాదేమి, మనం అట్లాగే బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ బాధలు, కృష్ణుడు ఇస్తున్న ఈ సందేశాలన్నింటినీ మనం చూడట్లేదు. నా రుణం ఉంది ఫస్ట్ రుణం క్లియర్ చేయని, మనం మాత్రం అట్లాగే వెళ్తూ ఉన్నాం. సో ఎప్పటి వరకు అయితే కృష్ణుడి రుణాన్ని మనం తీర్చుకోమో, మనం ఎప్పటికీ తీర్చలేము, తీర్చడానికి ప్రయత్నించమో అప్పటి వరకు మనం దుఃఖంగానే ఉంటాం. సో కృష్ణుడు మనకేం చెబుతున్నాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ, మనకి ఉన్న ఈ బాధ్యత, కృష్ణుడికి ఉన్న బాధ్యతను ఎలా నెరవేర్చాలంటే కేవలం ఆయన నామాన్ని జపించడం ద్వారా. అందుకనే చాలా సింపుల్గా ఈ రుణాన్ని తీర్చవచ్చు, పెద్ద కష్టమేం కాదు. యాక్చువల్గా అన్నిటికంటే కష్టం ఏంటి, పొద్దున్నే లేచి 12 గంటలు పనిచేసి బ్యాక్ పెయిన్, నర్వస్ పెయిన్, ఈ పెయిన్, ఆ పెయిన్, ఇవన్నీ చేస్తే వాళ్ళు తిట్టి, బాస్ తిట్టి, వీటన్నిటికి మనం అనుకుంటాం మంచిదని. కేవలం జపం చేయడానికి నాయన నామాన్ని గ్లోరిఫై చేయి, నామాన్ని కీర్తించు అంటే వాహ్ ఎక్కడ నామం చేస్తామండి అంటే ఉన్నాం. బట్ మనం బ్యాక్ పెయిన్ తెచ్చుకోవడానికి వీటన్నిటికైతే సిద్ధమై ఉన్నాం. రోజు 12 గంటలు నైట్ షిఫ్ట్లు, వీటన్నిటి జాబ్ చేరడానికి అయితే మనకి నో ప్రాబ్లం. పొద్దున్నే లేచి హరే కృష్ణ మంత్రం చేయడానికి చాలా కష్టం. హరే కృష్ణ మంత్రం చేయమా, ఓకే సార్, నైట్ షిఫ్ట్ వెళ్ళు. సో అందుకని అట్లా ఈరోజు మనకి జాబ్స్ అన్ని ఇట్లాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఎందువలన కృష్ణుడి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవట్లేదు కాబట్టి ఈరోజు అనేక రకాలుగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. రోజుకి గంటల తరబడి సిటీ బస్సుల్లో ప్రయాణించి అనేక మంది మనల్ని అర్థం చేసుకోకుండా అనేక రకాలుగా కలతలు కలిగిస్తూ ఉన్నారు. పిల్లలు పేరెంట్స్ చెప్పేది వినరు, పేరెంట్స్ పిల్లలు చెప్పేది వినరు, ఎన్నో మనస్పర్ధలు, భార్య భర్త మాట వినరు, భర్త భార్య మాట వినరు. ఈ విధంగా వీటన్నిటికీ ఎందుకు కారణం, వీటి యొక్క మూల కారణం ఏంటి, కృష్ణుణ్ణి మనం ఆయన యొక్క రుణాన్ని తీర్చట్లేదు. వాటన్నిటి యొక్క ఏమంటే సింప్టమ్స్, వాటన్నిటి యొక్క సింప్టమ్స్ ఏంటంటే ఇవన్నీ అనమాట. మనం అనుకుంటున్నాం ఈరోజు ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే ఏదో కారణం అని. నో, కృష్ణుడు రుణాన్ని తీర్చలేదు కాబట్టి మనస్పర్ధలు వస్తున్నాయి. కృష్ణుడు మనం రుణాన్ని తీర్చలేదు కాబట్టి ఎక్కువసేపు పని చేయాల్సి వస్తుంది. కృష్ణుడు రుణాన్ని తీర్చలేదు కాబట్టి మన శరీరం చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా కేవలం సింప్టమ్స్. రూట్, మూల కారణం ఏంటి, కృష్ణుడికి రుణాన్ని మనం తీర్చట్లేదు కాబట్టి మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ కష్టాలు అంటే భౌతిక ప్రపంచంలో కష్టాలు అనే ఏంటి, కష్టాలన్నీ కూడా కేవలం ఒకే ఒక్క సందేశం ఉంది, కృష్ణుడి రుణం ఇంకా నువ్వు తీర్చలేదు. మళ్ళీ కష్టం వస్తుంది, కృష్ణుడి రుణం ఇంకా తీర్చలేదు. అదనమాట, ప్రతి కష్టానికి వెనుక ఇదే మెసేజ్. మనం ఆ మెసేజ్ పొందట్లేదు, అందుకనే కష్టాలు పోవట్లేదు. మన ఎవరో తిడతారు, మనం అనుకుంటాం ఛా ఇతను చాలా చెడు వ్యక్తి నన్ను తిడుతున్నాడు. నో, కృష్ణుడు అంటున్నాడు నా రుణం తీర్చలేదు నువ్వు ఇంకా. చిన్నప్పటి నుంచి మనకి చదివే వరకు ఇలా మెసేజ్లు ఇస్తూనే ఉన్నాడు కృష్ణుడు, కానీ మనం మాత్రం దున్నపోతు మీద వర్షం పడినట్టుగా వెళ్ళిపోతూనే ఉన్నాం అట్లాగే. సో కృష్ణుడు ఎంతో కృపతో అనేక రకాలుగా సందేశాలు పంపిస్తూ ఉన్నాడు మన జీవితంలోకి. కొన్నిసార్లు డైరెక్ట్గా పంపిస్తాడు, భక్తులు వస్తారు, నాయన భక్తి చేయి నాయన నీకెందుకు ఇన్ని కష్టాలని. నో అని మనం వెళ్తూనే ఉంటాం అట్లా. సో ఈ విధంగా మనం కృష్ణుడి రుణం తీర్చే వరకు మనకి ఇట్లా కష్టాలు వస్తూనే ఉంటాయి, వేరే మార్గం లేదు. శరణాగతి పొందే వరకు పాపం ఉంటూనే ఉంటుంది, పాపం ఉన్నంత వరకు మనం ఆనందంగా ఉండలేదు. సో కాబట్టి ఎంతో ఉత్సాహంగా మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామో హరే రామో, రామో రామో హరే హరే.